ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అందరికీ నమస్కారం. వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ మొదటి సంవత్సరం విద్యార్థులం మీకోసం సరికొత్త వ్యవసాయ సమాచారం తీసుకొచ్చాం. అదేంటంటే మెట్టి సేద్యం గురించి. వచ్చే ఖరీఫ్ అంటే వానకాలానికి తెలంగాణలో పండించే ముఖ్య పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనందరికీ తెలుసు, తెలంగాణలో సుమారు 60% వ్యవసాయం వర్షాధారంగానే జరుగుతుంది. రాష్ట్రంలో సగటు వర్షపాతం 906 మిల్లీమీటర్లు మరియు దీంట్లో 76% వర్షం నైరుతి ఋతుపవనాల ద్వారా కురుస్తుంది. తెలంగాణలో ఎర్ర నేలలు 54%, నల్ల నేలలు 23%, ఒండ్రు నేలలు 9% మరియు మిగతావి 7% ఉన్నాయి. ఇలాగా అన్ని నేలల్లో వర్షాధారంగానే పంటలు పండిస్తారు. ఇక అసలు విషయానికి వస్తే, అనగనగా ఓ ఊరు, పేరు కొత్తపల్లి. అక్కడ కొంతమంది రైతులు కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. మరి మనం కూడా విందామా?
ఏంది నరసింహ, ఏదో ఆకాశం వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
ఏం లేదు లక్ష్మణ, మే నెల వచ్చేసింది, వానలు ఎప్పుడొస్తాయో ఏం చేయాలో అని పైకి చూస్తున్నా.
అరే నరసింహ, ఈరోజు మన ఊరికి మన ఏవో సార్ వస్తున్నారు కదా, ఆయన్ని అడిగితే పోలే. అదిగదిగో మన మహిళా రైతులు యాదమ్మ, రాములమ్మ కూడా వస్తుండ్రు. వాళ్లతో కూడా వానాకాలం పంటల గురించి మాట్లాడుకుందామా మరి.
నరసింహన్న, లక్ష్మణ బాగున్నారా? ఏందో మాట్లాడుకుంటున్నారు.
ఏం లేదు చెల్లి, వానాకాలం రాబోతుంది, వ్యవసాయంలో ఏం చేయాలో, ఏం పంటలు వేసుకోవాలో అని ఆలోచిస్తున్నాం.
సరిగ్గా ఈ విషయాల గురించే అడగాలని నేను యాదమ్మ గిడకి వస్తున్నాం. ఈ రోజు ఎలాగో ఏవోసారి వస్తారు కదా, మరి ఏమంటావు యాదమ్మ? మరి
ఏమంటాను, అదిగదిగో మాటల్లోనే మన ఏ సారు వస్తున్నారు, ఇంకా సారుతోనే మాట్లాడదాం మరి. నమస్కారం సారు, బాగున్నారా?
బాగున్నా. అరే లక్ష్మణ, నరసింహ, రాములమ్మ, మీరు కూడా ఇక్కడే ఉన్నారా?
అవును సారు, మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. జర వానాకాలం వ్యవసాయంలో మాకున్న సందేహాల్ని తీర్చండి సారు.
ఓ అలాగే, మీ సందేహాలు అడగండి. మరి ముందుగా లక్ష్మణ, నీ సందేహం అడుగు.
సారు, మావి ఎర్ర నేలలు, పంట దిగుబడులు అనుకున్నంత వరకు రావట్లేదు, దీనికి ఏం చేయాలి సారు?
లక్ష్మణ, ఎర్ర నేలలు లోతు తక్కువ మరియు నీటిని నిల్వ చేసుకునే శక్తి తక్కువగా ఉండి, వర్షం బాగా పడినప్పుడు నీటితో పాటు సారవంతమైన మట్టి, అందులోని పోషక పదార్థాలు కొట్టుకొని పోతాయి.
సారు, ఈ విధంగా పోషకాలు పోకుండా ఏం చేయాలి మరి?
అదే చెప్తున్నా లక్ష్మణ, జర విను. వీటిని రక్షించడానికి పొలం దున్నేటప్పుడు వాలుకు అడ్డంగా దున్నడం, విత్తుకోవడం, అంతర కృషి చేస్తే నీళ్లను అక్కడికక్కడే భూమిలో ఇంకిపోయేటట్లు చేయవచ్చు. అట్లాగే మొక్కజొన్న, వేరుశనగ పంటల్లో అంతర పంటగా కంది వేసేటప్పుడు నీటి ఒరవడిని అరికట్టే పంటలైన ఉలవ, అలసంద కలిపి విత్తితే ఒరవడిని ఆపడమే కాకుండా ఆదాయం కూడా పెంచుకోవచ్చు.
మరి సారు, మాదేమో నల్ల నేల, మేము ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా జర చెప్పండి సారు.
నల్ల నేలల్లో నీళ్లు నిల్వ చేసుకునే శక్తి అధికం, వర్షపు నీరు తొందరగా ఇంకిపోదు, కావున పంట విత్తనాలు వేసుకునేటప్పుడు వెడల్పుగా బోదెలు, కాలువలు చేసుకొని విత్తుకోవాలి.
సారు, ఇట్లా చేస్తే ఖర్చు ఎక్కువ వస్తుందిగా మరి.
చూడు నరసింహ, ఇలాగ చేయకపోతే నీ పొలంలో నీరు అట్లానే ఉండి పంట ఎర్రగా మారటం, వేరు కుళ్ళిపోవడం, ఆఖరికి దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి కాలువలు బోదలు చేసుకోవడం మంచిది. ఎందుకంటే తక్కువ వానలు పడినప్పుడు బోదలు పక్కనున్న కాలువలో నీరు ఇంకిపోవడానికి, ఎక్కువ వానలు కురిస్తే నీరు పొలాల నుండి బయటకు పోవడానికి సహాయపడాలి.
మా పంటలు తక్కువ దిగుబడి రావడమే కాకుండా ఆకులు గిడిసిబట్టినట్టు, పసుపచ్చగా ఎండినట్టుగా అవుతున్నాయి. దీనికి ఏమి చేయాలో చెప్పండి.
ఇగో యాదమ్మ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నేలల్లో పోషక విలువలు లోపించడము, నేల సారమంతా తగ్గిపోవడము, నేల క్షీరానికి గురికావడము వంటివి జరుగుతున్నాయి. కావున మన రైతు సోదరులందరూ కలిసి మన నేలలో ఎలాంటి లోపాలున్నాయో తెలుసుకోవడానికి, మన నేలల నుండి మట్టి నమూనాలు తీసి వ్యవసాయ శాఖ వారి ద్వారా మట్టి నమూనా పరీక్షా కేంద్రానికి పంపించి వారి మట్టిని పరీక్షించి ఎలాంటి లోపలక్షణాలున్నాయో చెప్తారు. దీని ద్వారా మన నేలను లోపలక్షణాల నుండి కాపాడుకొని పంటలలో మంచి దిగుబడి సాధించవచ్చు.
సారు, ఈ వానాకాలానికి ఏ నెలలో ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుంది?
అయితే రాములమ్మ, తేలికపాటి నేలలైతే ఒక్కో ప్రాంతాన్ని బట్టి జొన్న, కంది, వేరుశనగ, ఆముదం వంటి పంటలు వేసుకోవచ్చును. మధ్యస్థము మరియు బరువు నేలలైతే పత్తి, సోయాబీన్, మొక్కజొన్న పంటలు వేసుకోవడానికి అనుకూలము.
ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు ఎలా కురుస్తాయో తెలియదు. తక్కువ వర్షాలు పడితే పంటలను ఎలా ఆదుకోవాలి?
లక్ష్మణ, మనది ఎక్కువగా మెట్ట ప్రాంతం. సుమారు 10 నుండి 40 రోజుల వరకు పంట కాలంలో వర్షం పడక ఇబ్బంది ఏర్పడవచ్చు. లేదా ఎడతెరపి లేకుండా వర్షం పడి పొలం నుండి నీరు పొంగి ప్రవహించవచ్చు. ఈ విధంగా ప్రవహించే నీటిని నీటి గుంత ఫాంపాండ్లో నిల్వ చేసి పంట కాలంలో 10 రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు స్ప్రింక్లర్స్ ద్వారా గంటసేపు ఒక తడి ఇస్తే మెట్ట ప్రాంతంలో పండించే పంటలు 20-30% దిగుబడి పెరుగుతుంది.
సాగునీటి గుంతలు ఎట్లాగ చేసుకోవాలో చెప్పండి సార్.
నీటి గుంటలను 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు మరియు 2.5 మీటర్ల లోతు తవ్వుకోవాలి. నీటి గుంటలను నీరు నిల్వ ఉంచడానికి 6 భాగాల మట్టి, 1 భాగం సిమెంటు కలిపి పూస్తే నీటి గుంటల్లో నీరు 2 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా నిల్వ చేసిన నీటిని కంది, పత్తి, జొన్న పంటలలో కీలక దశలైన పూత, కాయ దశలలో ఇచ్చినట్లయితే దిగుబడి పెరుగుతుంది. అలాగే వేసవిలో పడే వర్షం నీటిని కూడా నిల్వ చేసుకోవచ్చు.
మా సందేహాలన్నింటినీ తీర్చినందుకు కృతజ్ఞతలు సార్.
మంచిది లక్ష్మణ.
విన్నారుగా రైతన్నలు, ఇది ఈనాటి మన చేను కబుర్లు కార్యక్రమంలో మెట్ట సేద్యానికి సంబంధించిన సమాచారం. ఇందులో నరసింహగా కె వెంకటేష్, లక్ష్మణగా డి సతీష్, యాదమ్మగా శివజ్యోతి, రాములమ్మగా కె శిరీష, ఏఓగా తేజసాయి, వ్యాఖ్యాతగా జయవాసవి. మళ్ళీ వచ్చేవారం మరొక అంశంతో మీ ముందుంటాం. నమస్కారం. భూసార పరీక్షలు చేయిద్దాం, నేల లోప సవరణకు కృషి చేద్దాం,
నూతన వ్యవసాయ యంత్ర పరికరాలు వాడదాం, ఆధునిక వ్యవసాయం చేద్దాం, అత్యధిక దిగుబడులు పొందుదాం,
రసాయనిక పురుగుల మందులు తగ్గిద్దాం, మనందరి ఆరోగ్యం కాపాడుకుందాం,
రసాయనిక ఎరువులు తగ్గించండి, సేంద్రీయ ఎరువులతో భూసారం పెంచండి,
నీటి బిందువును ఒడిసి పడదాం, నేల తల్లిని తడిపి నిలుపుదాం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీని అనగా రేపు ప్రపంచ పాల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇప్పుడు మనం ఈ దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రపంచ పాల దినోత్సవం మొదటిసారిగా 2001 జూన్ 1వ తేదీన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ చే ప్రతిపాదించబడింది. ఎన్నో దేశాలు ఆ రోజున పాల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకలో పాల్గొనే దేశాల సంఖ్య సంవత్సరానికి పెరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి పాలు మరియు పాల ఉత్పత్తుల ప్రాముఖ్యత గురించి ప్రజా అవగాహన పెంచడం. ఈ ప్రపంచ పాల దినోత్సవంని ఎందుకు జరుపుకుంటామంటే, పాలలో ఉండే పోషక విలువలు మరియు వివిధ పాల ఉత్పత్తుల వంటి అంశాల గురించి సాధారణ ప్రజా అవగాహనను పెంచడానికి, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ప్రాముఖ్యతను కలిగించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచ పాల దినోత్సవ వేడుకలు పెద్ద సంఖ్యలో పాల యొక్క రియాలిటీని అర్థం చేసుకోవడానికి ప్రభావం చూపాయి. మానవ శరీరానికి అత్యవసర ఆహారంగా తక్షణ శక్తిని అందిస్తుంది, ఎందుకంటే ఇది అవాంఛనీయమైన అమైనో ఆమ్లాలను మరియు కొవ్వు ఆమ్లాలతో సహా అధిక నాణ్యత ప్రోటీన్లు కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం కోసం ఒక థీమ్ని తీసుకుని దాని ద్వారా ప్రజలలో రోజువారీ ఆహారంలో పాలు ఒక భాగంగా తీసుకోవడంపై అవగాహన కల్పిస్తారు. ఈ రకంగా ఫ్రెష్ మిల్క్ బాడీ ఫిట్ స్మార్ట్ బ్రెయిన్ పానీయం, సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతంలో ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం పాలు, ప్రపంచ క్లాస్ న్యూట్రిషన్, మిల్క్ ఫర్ హ్యూమన్ ఫస్ట్ ఫుడ్ అనే థీమ్లతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. అదే విధంగా ఈ సంవత్సరంకి గాను రైజ్ ఏ గ్లాస్ టు డైరీ అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోనున్నారు. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం 18.5% మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం పాల ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు మనం పాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పాలు అంటే క్షీరదాలు పుట్టగానే తల్లి నుండి తీసుకునే ఆహారం. బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్ధంగా ఊరేవి పాలు. తల్లి పాలు శ్రేష్టమైనవి, ఆరోగ్యమైనవి, వ్యాధి నిరోధక శక్తిని కలిగి శీఘ్రంగా జీర్ణం కాగలిగిన ఆహారం. పాలు శ్రేష్టమైన బలవర్ధక ఆహారం. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసుల వారు తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థం. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మరియు ఒంటెలు. 3 ప్రోటీన్లు, 6 విటమిన్లు, 25 ఖనిజాలు గల ఆవు పాలు ధారణ శక్తిని కలిగి ఉన్నాయి. శ్వాస సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది, స్తన్యములను వృద్ధి చేస్తుంది, శరీరానికి కాంతిని, ఇంద్రియములకు నిర్మలత్వాన్ని ఇవ్వడంలో పాలు తోడ్పడతాయి. పాల యొక్క పోషక విలువలు: కొవ్వు పదార్థాలు 4%, పిండి పదార్థాలు 4.7%, మాంసకృత్తులు 3.3%, నీరు 88%. మనిషి పాలల్లో 71 కిలో క్యాలరీలు, ఆవు పాలల్లో 69 కిలో క్యాలరీలు, గేదె పాలల్లో 100 కిలో క్యాలరీలు మరియు మేక పాలల్లో 66 కిలో క్యాలరీలు శక్తి ఉంటుంది. పిల్లలకు త్రాగించే పాలు. పిల్లల ఆరోగ్యానికి ఎదుగుదలకు పాలు చాలా అవసరం. అయితే పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిది అన్న విషయాన్ని పరిశీలించాలి. సాధారణంగా ఆవు, గేదె, మేక పాలు, స్కిమ్డ్ మిల్క్ లభిస్తాయి. ఆవు పాలు పిల్లలకి ఎంతో శ్రేష్టమైనవి. పచ్చి పాలను త్రాగడం మంచిది కాదు. ఆ పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు త్రాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనైనా బాగా కాగి పొంగిన తర్వాతనే పిల్లలకు త్రాగించడం ఆరోగ్యకరం. పాల వలన కలిగే ప్రయోజనాలు: రోజూ పాలను తాగడం వలన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందించబడతాయి, అనగా కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి వంటి అన్ని రకాల పోషకాలు శరీరానికి అందించబడతాయి. అంతేకాకుండా కండరాలు మరియు రక్తనాళాల విధిని మెరుగుపరిచి, ఎముకలకు మరియు దంతాలను బలంగా మార్చి, ముఖ్యంగా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. పాలు గుండె జబ్బులను తగ్గిస్తాయి. రోజు పాలు మరియు వాటి ఉత్పత్తులను సేకరించడం వలన గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అని నూతనంగా జరిపిన పరిశోధనలలో నిరూపించబడింది. పాలలో ఉండే కాల్షియం శరీర రక్తంలో ఉండే చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. పాలు టైప్2 మధుమేహానికి గురయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. తక్కువ స్థాయిలో లేదా కొవ్వు పదార్థాలు లేని పాలను తాగడం వలన టైప్2 మధుమేహం కలిగే అవకాశాలను పూర్తిగా తగ్గించి వేస్తుంది. నూతనంగా ఒక సంస్థ 37,000 మంది మధ్య వయసు గల స్త్రీలపై పరిశోధనలు జరిపి పాలను తాగని వారితో పోలిస్తే పాలు తాగే వారిలో టైప్2 మధుమేహం కలిగే అవకాశాలు పూర్తిగా తగ్గాయని తెలిపారు. పాలలో ఉండే మెగ్నీషియం మరియు కాల్షియం వంటి పోషకాలు శరీర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుతాయని నిర్ధారించారు. పాలు పురీషనాళ మరియు రొమ్ము క్యాన్సర్ల అభివృద్ధిని నివారిస్తుంది. చిన్న వయసు నుండి పాలు తాగే అలవాటు లేని స్త్రీలు రొమ్ము క్యాన్సర్ కు గురయ్యే అవకాశం ఉందని తేలింది. పాలల్లో ఉండే కాల్షియం మరియు సహజ కొవ్వు క్యాన్సర్ వ్యాధి పెరుగుదలను నివారిస్తుంది. పాలు ఉదర భాగం చుట్టూ ఉండే కొవ్వును తగ్గించి వేస్తాయి. వీటితో పాటు చర్మం మృదువుగా ఉండడానికి, మెరిసేలా ఉండడానికి తోడ్పడుతుంది. పాలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. పాలు, పాల ఉత్పత్తులు మెదడుకు చాలా మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు 3 గ్లాసుల పాలు తాగే అలవాటు ఉంటే వయసు మళ్లిన దశలో అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల బారిన పడే ముప్పు చాలా వరకు తప్పుతుందని చెబుతున్నారు. పాలు, పాల ఉత్పత్తుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు చేరిన ప్రమాదకర రసాయనాలను సమర్థంగా నిర్వీర్యం చేస్తాయి. సజావుగా రక్త ప్రసరణ. రక్త ప్రసరణ సరిగా లేని వాళ్లకు పాలు అద్భుతమైన ఆహారం. పాలు తాగడం వల్ల కడుపు, ప్రేవులలోని ద్రవాంశం వృద్ధి చెంది శరీరంలో రక్త ప్రసరణ సహజ సిద్ధంగా మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల చేతులు, పాదాలు చల్లగా అవుతాయి. రక్త ప్రసరణ సజావు స్థితికి చేరుకున్నాక ఇవి మళ్లీ శక్తిని పుంజుకొని కొద్ది రోజులకే ఆ వ్యక్తి నవనవలాడే చైతన్యంతో కనిపిస్తాడు. కడుపులో వాయువు. కడుపులో యాసిడ్ తయారవుతూ హైపర్ ఎసిడిటీతో బాధపడే వాళ్లకు పాలు మంచి ఆహారం. పాలు జీర్ణం కావడానికి యాసిడ్ అధికంగా కావాల్సి వస్తుంది. పాలలో ఉండే ఆల్కైన్ని తయారు చేసే పదార్థాల వల్ల శరీరంలోని యాసిడ్ స్థితిని ప్రేరేపించే పరిస్థితులు చాలా త్వరగా సాధారణ స్థితికి వచ్చేస్తాయి. నిద్రలేమి. నిద్రలేమితో బాధపడే వాళ్లకు పాలు వరప్రసాదం లాంటివి. నిత్యం నిద్ర పట్టక బాధపడే వాళ్ళు రోజు రాత్రి పడుకోబోయే ముందు గ్లాసెడు పాలలో తేనెను కలుపుకొని తాగితే కొన్నాళ్లకి కమ్మని నిద్రకు చేరువవుతారు. శ్వాస సంబంధిత వ్యాధులు. జలుబు, గొంతు బొంగురు పోవడం, ఉబ్బసం, టాన్సిలైటిస్, బ్రాంకైటిస్ లాంటి వ్యాధులకు పాలు దివ్యౌషధంలా పనిచేస్తుంది. గ్లాసెడు మరగ కాసిన పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలుపుకొని రోజు రాత్రులు తాగితే శ్వాసకోశ సంబంధ ఇబ్బందులకు 3 రోజులలో సత్ఫలితం లభిస్తుంది. చర్మ వ్యాధులు. పాలపైన మీగడలో కొద్దిపాటి వెనీగర్, చిటికెడు పసుపు కలిపి గాయాలు, పుళ్ళు, గజ్జి మొదలైన వాటి మీద పూస్తే అవి త్వరలోనే తగ్గిపోతాయి. పాల ఉత్పత్తులు. మనం ప్రతిరోజు తాగే టీ, కాఫీలను పాలను ఉపయోగించి తయారు చేస్తారు. పాలను తోడు పెడితే పెరుగు తయారవుతుంది. పెరుగును పలుచుగా నీటితో బాగా కలిపితే మజ్జిగ, లస్సీ తయారవుతాయి. మరిగించిన పాలు మీద తోడుపెట్టిన పెరుగు మీద మీగడ తయారవుతుంది. మజ్జిగను బాగా చిలికితే వెన్న తయారవుతుంది. వెన్నను మరగబెట్టినా నెయ్యి వస్తుంది. పాలుతో కోవా మొదలైన అనేక రకాల మిఠాయిలను తయారు చేస్తారు. ఇంకా బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీంలు, రొట్టెలు మొదలైన వాటి తయారీలో పాలను విరివిగా ఉపయోగిస్తారు. కొన్ని పాల ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకుందాం. జున్ను పాల నుంచి తయారయ్యే ఒక పదార్థం. గేదె లేదా ఆవు దూడను కన్నా కొన్ని రోజుల పాటు ఇవి ఇచ్చే పాలు ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. దూడను కన్నప్పుడు ఇచ్చే మొదటి పాలకి, మరుసటి రోజు ఇచ్చే పాలకి, ఆ తర్వాత రోజు ఇచ్చే పాలకి తేడాలుంటాయి. ఆవు దూడని ఈనిన మొదటి రోజు ఇచ్చిన పాలను కాగబెట్టినప్పుడు పాలు గట్టి గడ్డగాను, తర్వాత ఇచ్చే పాలు తేలిక గడ్డగాను మార్పు చెందుతూ మామూలు పాల రూపానికి మారడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ విధంగా పాలు కాగబెడుతున్నప్పుడు గడ్డ కట్టే లక్షణాలున్న ఈ పాలను జున్ను పాలు అంటారు. జున్ను రుచిగా ఉండేందుకు పాలు కాగుతున్నప్పుడు పాలల్లో చక్కెర లేక బెల్లం కలుపుతుంటారు. రుచిగా ఉండే ఈ జున్నును చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. నెయ్యి. భారతదేశంలో పశు పోషణ ఎక్కువగా గ్రామాలలోనే ఎక్కువ. రైతు కుటుంబాలు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చేస్తారు. నగరాలలో ఎక్కువగా పాల డైరీల ఆధ్వర్యంలో పాల ఉత్పత్తి జరుగుతుంది. గ్రామాలలో పాలను మరుగుబెట్టి పెరుగుగా చేసి పెరుగును చిలికి పెరుగు నుండి వెన్న, మజ్జిగ తయారు చేస్తారు. పెరుగు నుండి వేరు చేసిన వెన్న తగినంత ప్రమాణంలో సేకరించిన తర్వాత వెన్నను కరిగించి నెయ్యిని చేస్తారు. సేకరించిన వెన్నను ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో తీసుకొని సన్నని మంట క్రింద నెమ్మదిగా వేడి చేస్తారు. మొదటిలో వేడి చేసినప్పుడు చిటపట ధ్వనులతో పొంగుతూ వెన్న మరగడం ప్రారంభిస్తుంది. వెన్నలో అధిక శాతం నీరు ఉండడం వలన ఈ విధంగా చిటపట ధ్వనులు చేస్తుంది. ఆ తరువాత వెన్న నెమ్మదిగా కరగడం ప్రారంభిస్తుంది. మరుగుతున్నప్పుడు ఏర్పడు పొంగును తగ్గించుటకే మరుగుతున్న వెన్నలో కొన్ని తమలపాకులను వేస్తారు. తమలపాకులను వేయడం వలన మరుగుతున్న వెన్న సువాసన భరితంగా మారుతుంది. వెన్న కరిగి తేమ తొలగిన తర్వాత నెయ్యి లేత పసుపు రంగులో పారదర్శకంగా మారును. ఇలా ఏర్పడిన నెయ్యిని కొద్దిగా చల్లార్చి వడపోసి నెయ్యిలోని మలినాలను తొలగిస్తారు. నెయ్యిలోని సంతృప్త కొవ్వు ఆమ్లాలు 68% వరకు ఉండడం వలన గది ఉష్ణోగ్రత వద్ద నెయ్యి గడ్డ కట్టుతుంది. నెయ్యిలోని కొవ్వు ఆమ్లాల శాతం. సంతృప్త కొవ్వు ఆమ్లాలు 65-68%. ఏకద్విబంధ అసంతృప్త ఆమ్లాలు 25-30%. ద్విద్విబంధ ఆమ్లాలు 1.5-2%. సంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం. థామిటిక్ ఆమ్లం 30-32%. స్టిరియరిక్ ఆమ్లం 12-13%. అసంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం. పామిటోలిక్ ఆమ్లం 1.5-2%. ఓలిక్ ఆమ్లం 25-26%. లినోలిక్ ఆమ్లం 1.5-2%. పన్నీర్ తయారీకి ఆహార ఆమ్లాన్ని వేడి పాలకి కలిపి పెరుగుని నీటి తేట నుంచి వేరు చేస్తారు. పెరుగును మస్లిన్ లేదా జున్నుగుడ్డలో ఆరబెట్టి అధిక నీటిని తొలగించాలి. ఫలితంగా వచ్చిన పన్నీర్ని మంచి ఆకారం మరియు రూపం రావడానికి గాను చల్లని నీటిలో 2-3 గంటల పాటు ముంచి ఉంచుతారు. ఇంతవరకు మనము పాల దినోత్సవం మరియు పాల గురించిన వివరాలు తెలుసుకున్నాం కదా. ఈ సంవత్సరం యొక్క థీమ్ రైజ్ ఏ గ్లాస్ టు డైరీ యొక్క ముఖ్య ఉద్దేశాలు. పాల వ్యాపారం ఒక కుటుంబ వ్యాపారం. జంతు సంరక్షణ అనేది ప్రప్రథమం. పాల వ్యాపారం చాలా స్థిరమైన పరిశ్రమ. ఈ రైజ్ ఏ గ్లాస్ టు డైరీ అనే థీమ్ తో ప్రజలలో అవగాహనను పెంపొందించడానికి మన వంతు ప్రోత్సాహాన్ని అందిద్దాం. ధన్యవాదములు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం ఏ వంటకాన్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లున్నారు. మీకోసం నువ్వుల సద్ది తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే నువ్వుల సద్ది తయారీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం వినేద్దాం. నువ్వుల సద్ది తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం 1 గ్లాసు, నువ్వులు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెబ్బలు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె సరిపడా. అందరు రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి: బియ్యం 1 గ్లాసు, నువ్వులు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెబ్బలు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె సరిపడా. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా బియ్యాన్ని పలుకుగా వండి పక్కన పెట్టుకోవాలి. నువ్వులను ఎండుమిరపకాయలను వేయించి చల్లారిన తర్వాత ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. పూర్తిగా వేగిన తర్వాత ముందుగా వండి పెట్టుకున్న అన్నంలో కలపాలి. దించే ముందు 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడిని జత చేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన నువ్వుల సద్ది సిద్ధమైపోయినట్లే. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. ముందుగా బియ్యాన్ని పలుకుగా వండి పక్కన పెట్టుకోవాలి. నువ్వులను ఎండుమిరపకాయలను వేయించి చల్లారిన తర్వాత ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. పూర్తిగా వేగిన తర్వాత ముందుగా వండి పెట్టుకున్న అన్నంలో కలపాలి. దించే ముందు 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడిని జత చేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన నువ్వుల సద్ది సిద్ధమైపోయినట్లే. ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలేంటో వినేద్దాం. పోషక విలువలు: క్యాలరీలు అధిక మోతాదులో లభిస్తాయి, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి, కొవ్వు అధికంగా ఉంటుంది. ఆరోగ్య లాభాలు: గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, రక్తపీడనంను అధికం చేస్తుంది, క్యాన్సర్ను అదుపులో ఉంచుకోవచ్చు. విన్నారు కదా నువ్వుల సద్దిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు? మరింకెందుకు ఆలస్యం, చకచకా చేసేసుకుందాం. వచ్చే వారం మరో పోషక వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, అనిమియా లక్షణం. ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి, పాలిపోయి ఉండడం. గత వారం రెండవ ప్రశ్న, అనిమియాతో బాధపడేవారు ఏ పోషక పదార్థం ఎక్కువగా తీసుకోవాలి? ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ, ఇనుము. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు ప్రభాకర్, హన్మకొండ, చెల్లం వెంకట్రాజన్, బద్దెనపల్లి, విజయ, గంభీరావుపేట్, ఈశ్వర్, కాకినాడ. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, గర్భిణీ స్త్రీలలో ఏ పోషక లోపం వలన పుట్టబోయే పిల్లల్లో వెన్నెముక లోపం కలుగుతుంది? ఏ, ఫోలిక్ యాసిడ్, బి, విటమిన్ ఏ. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి, గర్భిణీ స్త్రీలలో ఏ పోషక లోపం వలన పుట్టబోయే పిల్లలలో వెన్నెముక లోపం కలుగుతుంది? ఏ, ఫోలిక్ యాసిడ్, బి, విటమిన్ ఏ. ఈ వారం రెండో ప్రశ్న, ఏ ఖనిజ లవణం లోపం వలన పుట్టబోయే పిల్లల్లో మందబుద్ధి, అవిటితనం కలుగుతుంది? ఏ, అయోడిన్, బి, కాల్షియం. ప్రశ్న మరొకసారి, ఏ ఖనిజ లోపం వలన పుట్టబోయే పిల్లల్లో మందబుద్ధి, అవిటితనం కలుగుతుంది? ఏ, అయోడిన్, బి, కాల్షియం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకి సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 మీ అందరి కోసం నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయగలరు. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.